అర్థంకాని పరిస్థితిలో ఉంటుంది. జీవితము ఒక భయంకరమైన అంధకారంతో నడిచిపోతూ ఉంటుంది. దానికి కారణాలు కొన్ని ఉంటాయి. ఆ కారణాలను ఈరోజు చూద్దాం. దేవుని వాక్య గ్రంథములో యెషయా గ్రంథం 60వ అధ్యాయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో 3 వచనాలు ప్రధానంగా కీలకంగా మనం గమనిస్తే అక్కడ కొన్ని వాక్యాలు నేను చదువుతూ ఉన్నాను. మీరు చూడండి, నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము, తేజులెమ్ము, యెహోవా మహిమ మీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనులు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. దేవుని వాక్య గ్రంథములో చాలా స్పష్టంగా రాయబడింది. ఏంటి ఈ భాగాన్ని గురించి ఆలోచిస్తే, దీని బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచిస్తే ఏంటి సంగతి అంటే, బబులోను సామ్రాజ్యంలో బబులోనీయులు భయంకరమైనటువంటి వ్యాధంతో ఇజ్రాయేల్ ప్రజలు ఆ యొక్క బబులోను సామ్రాజ్యం ద్వారా, నెబుకద్నెజర్ ప్రభుత్వం ద్వారా ఏమైపోయింది అంటే చాలా భయంకరమైన స్థితికి దిగజారిపోయింది. ఆత్మీయంగా పతనమైపోతున్నారు, ఆర్థికంగా పతనమైపోతున్నారు, వంశపరంగా పతనమైపోతున్నారు, భయంకరమైన దుస్థితిలో ఉన్నారు. అలాంటి టైంలో దేవుడు ప్రత్యక్షమై, అలాంటి టైంలో దేవుడు ఆ దేవాది దేవుడు ఆయన తన దాసుల మూలకంగా ఆయన వాక్యం ఇచ్చినటువంటి ప్రవచనాత్మకమైన మాటలు ఏంటంటే, ఆ మాటలు నీకు వెలిగి వచ్చినది లెమ్ము, తేజరులము, రైజ్ అండ్ సైన్. ఎందుకు ఈ విషయాలు చెప్పాడు జాగ్రత్తగా వినండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, దేవుడు వెలుగునిచ్చి ఉన్నాడు. ఆ వెలుగు సాధారణమైంది కాదు, ఆ వెలుగు లోకానికే వెలుగు. ఆ వెలుగు ఎవరు కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆయన వెలుగుగా ఉన్నాడు, ఆయన వెలుగుగా ఉన్నాడు. ఆ వెలుగు వచ్చింది. అందుకే అంటున్నాడు, లెమ్ము అని అన్నాడు, లేవాలి అని అన్నాడు. లేచినప్పుడు ఏమవుతుంది అంటే, తేజరిల్లుతావు అని ఉంది. తేజరిల్లుతావు, తేజరిల్లడానికి అర్థం ఏంటి అనే విషయాన్ని ఒకసారి ఆలోచించాలి. లెమ్ము అనే పదానికి అర్థం, ఎందుకు దేవుడు లెమ్మన్నాడు, లేస్తే ఏమొస్తుంది, లేస్తే ఏం జరుగుతుంది, లేస్తే ఏం మనం చూస్తాము. మరి చూడండి, మోషేని దేవుడు లేపాడు, మోషే లే నీ ప్రజలను విడిపించు అన్నాడు. మోషే లేవడం వల్ల వచ్చిన ఆశీర్వాదం అంత ఇంత కాదు. ఎంత ఆశీర్వాదం అంటే, ఫరో యొక్క సైన్యము ఆ యొక్క ఫరో దగ్గర దాదాపు అనేక అద్భుత కార్యాలు చేస్తా వచ్చాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు, మన్నాను కురిపించాడు. ఒక వ్యక్తి లేవడం వల్ల వచ్చినటువంటి ఆశీర్వాదం ఇంత అద్భుతమైంది. అంతేకాదు, ఇంకా దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే, దేవుని యొక్క మహోన్నతమైన కృప వల్ల యెహోషువా లేచాడు, సూర్య చంద్రులు ఆగిపోయాయి. అలాగే మనం కొత్త నిబంధనలు చూస్తే, యేసుక్రీస్తు వారు పడకపోయిన అట్లా పడుకొని ఉన్నప్పుడు అల్లకల్లోలం అయిపోతుంది వాతావరణం. ఆ వాతావరణం ఎలా ఉంది అంటే, తుఫానుతో చెలరేగుతున్న వాతావరణం. ఆయన లేచిన వెంటనే నిమ్మలమాయను. అంతేకాదు, యేసుక్రీస్తు వారు సమాధి నుండి తిరిగి లేచాడు, మరణపు ముళ్ళు విరిచిపోయింది. మృత్యుంజయుడు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఆయన లేవడం వల్ల మరణానికి శక్తి లేకుండా పోయింది. యేసుక్రీస్తు వారు లేవడం వల్ల వచ్చిన ఆశీర్వాదం. అందుకే నేను ఆ విషయాలను ఇంకా మీకు క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. దేవుని వాక్యంలో ఒక వ్యక్తి లేవడం వల్ల వచ్చేటువంటి ఆశీర్వాదం. చాలా సార్లు మనం అంటాం, లే అంటాం. ఉదయకాలం లేచి మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. కారణం ఏంటంటే, లేవడం అంటే అర్థం ఏంటి అని విషయాలు జాగ్రత్తగా గమనించండి. వెలుగు వచ్చి ఉన్నది. వెలుగు ఎవరు? సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయనే వెలుగు. ఆయన అంటున్నాడు, నువ్వు లోకానికి వెలుగ్గా ఉండాలంటే, యెహోవా మహిమ నీ మీద ఉదయించాలంటే, ఆ జనములు నీ వెలుగుకు రావాలంటే, రాజులు నీ ఉదయకాంతికి రావాలంటే, ఈ ప్రవచనము ప్రభువుకు ఉన్నప్పటికీ ఆయన బిడ్డలైన మనకు ఇది అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం జీవించాలి అని అంటే ఈ వాగ్దానాలు ఈ యొక్క దీన్ని ఏమంటారంటే ఈ యొక్క యెషయా గ్రంథం 60వ అధ్యాయాన్ని ద ట్రెజరీ ఆఫ్ ప్రామిసెస్, ద ప్రామిసెస్ ఆఫ్ ట్రెజరీ. ఏదేమైనప్పటికీ దీన్ని దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఏమని రాయబడింది అంటే ఇది వాగ్దానాల ధననిధి, ఇది వాగ్దానాల ధననిధి. వాగ్దానాలకు ఒక ధననిధిగా చూస్తున్నాం. అయితే ఇంత అద్భుతమైన ఈ ధననిధిలో నువ్వు నేను ఏం చేయాలి? లేవాలి. ఎట్లా లేయాలి? ఎక్కడి నుంచి లేవాలి? ఈ లెము అనే పదానికి అర్థం ఏంటంటే చేంజ్ ఆఫ్ పొజిషన్. నీ స్థితి నుండి లేవాలి, కమింగ్ అవుట్ ఆఫ్ అవర్ కండిషన్. నీ పరిస్థితి నుండి బయటికి రావాలి. జాగ్రత్త గమనించండి, నీ పొజిషన్, నీ స్థితి నుండి, నీ పరిస్థితి నుండి బయటకు వస్తే అప్పుడు లెమ్ము అనే పదానికి అర్థం. దానికి అర్థం నీ స్థితి, నీ మైండ్ సెట్, నీ ఆలోచన, నీ తలంపులు, నీ ఊహ, నువ్వేదైతే పెట్టుకున్నావో దాని నుంచి బయటికి రా. అప్పుడు నువ్వు దేవుని మహిమను చూస్తావు, దేవుని శక్తిని చూస్తావు. ఇది రెండవది, చేంజ్ ఆఫ్ కండిషన్, కమింగ్ అవుట్ ఆఫ్ అవర్ కండిషన్. ఏంటి కమింగ్ అవుట్ ఆఫ్ అవర్ కండిషన్? నీ పరిస్థితి ఏంటి అంటే నీ భయంకరమైన ఫెయిల్యూర్స్ అనే పరిస్థితి, అప్పులు అనే పరిస్థితి, వ్యాధులు అనే పరిస్థితి. వీటి నుండి బయటికి రావాలా? వీటి నుండి బయటకు వస్తే తేజరిల్లము అంటే అర్థం కాన్షియస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాన్షియస్? ఏంటి కాన్షియస్ అంటే స్పృహ. ఒక వ్యక్తి హైవే రోడ్లో ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు, కానీ ఆ వ్యక్తి ఫోన్ మాట్లాడుతున్నాడు. అటుగా బస్సు వెళ్ళిపోతుంది, ఇటుగా కారు వెళ్ళిపోతుంది. కార్లు బస్సులు వెళ్తూ ఉన్నాయి, కానీ ఆ వ్యక్తికి ఏంటి స్పృహ కనబడట్లేదు. సడన్ గా ఒక లారీ వచ్చి బామ్ అని సౌండ్ వచ్చింది. ఒక హారన్ వేయగానే హఠాత్తుగా ఉలిక్కి పడ్డాడు. ఇంకా చచ్చిపోతున్నాడు అనే టైంలో ఉలిక్కి పడి కళ్ళు తెరుచుకున్నాడు. చూస్తే ఆయన నడి రోడ్డు పైన ఉన్నాడు, తేజరిల్లాడు. తేజరిల్లడం అనే పదానికి అర్థం కమింగ్ బ్యాక్ టు కాన్షియస్, మన స్పృహలోనికి రావడం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దేవుని చిత్తములోనికి రావడం. చాలా మంది వాళ్ళ సొంత ఆలోచనల్లో, సొంత తలంపుల్లో, సొంత బతుకుల్లో, సొంత క్రియల్లో ఉంటూ ఇది దేవుని చిత్తం, దేవుని ఇష్టం, దేవుని కార్యం అని చెప్పి మనం జీవిస్తా ఉన్నాం. చాలా మంది జీవితాల్లో వారు చేస్తున్నదే దేవుని చిత్తం అని అనుకుంటూ ఉన్నారు. ఏంటి ఆ దేవుని చిత్తం? దేవుని రాజ్యం కొరకు నిజంగా నువ్వు ప్రాకలాడుతూ ఉన్నావా? దేవుని మహిమ కొరకు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నావా? ఈరోజు ఎస్హెచ్జే మార్నింగ్ దేవుని సన్నిధిలో గడుపుతున్న మనమందరూ, దేవుని యొక్క మహిమను ఆలోచిస్తున్న మనమందరూ దేవుని రాజ్యం కొరకు ఎంతగా ప్రాకలాడుతున్నాం. అందరూ వారి సొంత కార్యములు చూస్తున్నారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చట్లేదు. ఏంటయ్యా దేవుని చిత్తం అంటే, దేవుని చిత్తం దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది, రివీల్డ్ గాడ్స్ విల్ అండ్ ఆల్సో రివీల్డ్ గాడ్స్ విల్ అన్రివీల్డ్ గాడ్స్ విల్. దేవుడు ప్రత్యక్షపరచబడిన దేవుని చిత్తం, ప్రత్యక్షపరచబడిన దేవుని చిత్తం ఏది? నువ్వు వెళ్ళి సర్వలోకానికి దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి. రెండవది శిష్యులుగా చేయాలి. ఇది ప్రత్యక్షపరచబడినటువంటిది దేవుని చిత్తం. దేవుని రాజ్యాన్ని కట్టడం, దేవుని మహిమను ఇతరులకి కనుపరచడం. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుని చిత్తంను తెలుసుకోవాలి అనంటే, దేవుని మహిమ నువ్వు ఇతరులకి చూపించాలి అనంటే, నువ్వు చేయాల్సింది ఫస్ట్ లెమ్ము. ఈ లెమ్ము అనేటువంటి కండిషన్లోకి నువ్వు రావాలి. మళ్ళొకసారి ఈ లెమ్ములో 7 రకాలైన లెమ్ముల్ని గురించి మీకు చెప్తాను. ఆ 7 రకాల లెమ్ముల గురించి చెప్తూ మీకు అర్థమవుతుంది ఏంటి ఈ విషయం అనేది, అప్పటికే మీకు చాలా చక్కగా అర్థమైపోతుంది. అబ్రహామును మొట్టమొదటిగా దేవుడు అన్నాడు, అబ్రహామును లెమ్ము అన్నాడు. అబ్రహామును పిలిచినప్పుడు ఆయన ఎంత చక్కగా ఆయన పిలిచాడు అంటే, ఆ పిలుపుకు సంపూర్ణంగా లోబడలేకపోయాడు. దేవుడు పిలిచినప్పుడు ఆయన పిలిచినట్లు లోబడాలి కదా, లోబడలేదు. ఏదో ఒక ఆలోచనతో ఉండిపోయాడు, ఏదో ఒక తలంపులతో ఉండిపోయాడు. నేను చదువుతూ ఉన్నాను 12వ అధ్యాయము 1వ వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనమునుగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదముగా ఉండువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశముల యందు, ఇక్కడ మనం చూస్తున్నాం, నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాంతో అన్నాడు. కొన్ని విషయాలు, రిసీవింగ్ ద బ్లెస్సింగ్స్, ఇ విల్ బి ఏ బ్లెస్సింగ్, ఇ విల్ క్యారీ ద బ్లెస్సింగ్స్, ద క్యారింగ్ ఆఫ్ ద పవర్ ఆఫ్ బ్లెస్సింగ్స్ త్రూ యూ, ద బ్లెస్సింగ్స్ ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్. నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు, అంతేకాదయ్యా ఆశీర్వాదానికి కారకుడైతావు, అంతేకాదయ్యా ఆశీర్వాదాన్ని తీసుకెళ్తావు, అంతేకాదయ్యా ఆశీర్వాదపు శక్తిని నువ్వు అనుభవిస్తావు, అంతేకాదయ్యా నీవు నీ వలన ఈ భూదిగాంతముల వరకు ఆశీర్వదింపబడుతూనే ఉంటారు. ఎంత గొప్ప బ్లెస్సింగ్స్ దేవుడిచ్చాడు. కానీ అలాంటి వ్యక్తికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, లెమ్ము అన్నాడు, నువ్వు లేచి అని అన్నాడు. కానీ ఆయన లేవలేకపోయాడు. ఏంటి, లేచాడా? పక్క లేచాడు. దేవుడు పిలిచినప్పుడు, అయ్యా నీవు నీ ఊరి నుంచి బయటికి రా, నీ తండ్రి నుంచి బయటికి రా అన్నప్పుడు, సరే ప్రభు అని చెప్పి బయటకు వచ్చేశాడు. వస్తూ సంపూర్ణంగా రాలేదు. ఎవరిని తీసుకొచ్చాడంటే తండ్రిని తీసుకొచ్చాడు. ఎందుకు తండ్రిని తీసుకొచ్చాడు అంటే, ఫియర్ ఆఫ్ ఫ్యూచర్, భవిష్యత్తును గూర్చిన భయం. తండ్రి పైన ఆధారపడుతూ వచ్చాడు. ఒకవేళ నా తండ్రిని తీసుకుపోకపోతే నేను తినేదెట్లా, నేను బతికేదెట్లా అన్న భయాందోళనతో ఉండిపోయాడు. ఈరోజు చాలా మంది భవిష్యత్తును గూర్చిన భయం. అబ్రహాముకు అలాగే ఎదురైంది. దానివల్ల దేవునికి సంపూర్ణంగా లోబడలేదు. అబ్రహామును దేని నుండి పిలిచారంటే, విగ్రహారాధన నుంచి పిలిచారు. అబ్రహాము వల్ల తండ్రి చరిత్రకారులు ఈ విధంగా అంటారు, అబ్రహాము తండ్రిని పిలిచినప్పుడు, ఆ తండ్రిని పిలిచినప్పుడు ఆయన విగ్రహాలు కూడా తీసుకొచ్చాడంట. ఆయన విగ్రహాలను మొక్కమని అబ్రహాముని చాలా బలవంతం చేశారు. అందుకనే దాదాపు వాళ్ళ నాన్న చనిపోయేంత వరకు దేవుడు మాట్లాడలేదు, దేవుడు ప్రత్యక్షత ఇవ్వలేదు, దేవుడు మాట్లాడలేకుండా వాగ్దానాన్ని ఇచ్చేశాడు. ఆయన చెప్పాడు, నీ ద్వారా నేను ఆశీర్వదిస్తానని మాట ఇచ్చేశాడు. కానీ అబ్రహాముతో మాట్లాడలేడు. ఎందుకు మాట్లాడలేదు అబ్రహాముతో అని అంటే, అబ్రహాము ఏం చేశాడు అని గమనిస్తే సంపూర్ణంగా లోపడలేదు. దేవుడు ఏమన్నాడంటే, విగ్రహారాధన నుంచి బయటికి రమ్మన్నాడు. ఈరోజు చాలా మందికి విగ్రహారాధన ఏదో తెలుసా, నిగ్రహము లేని ప్రతిదీ విగ్రహమే. ఇంకో మాటలో, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేది ప్రతిదీ విగ్రహమే. అయితే ఈరోజు ఎక్కువగా మీ అరచేతిలో ఉంది కదా, ఈ మొబైలే విగ్రహం. 24 గంటలు దాంట్లో గడుపుతూ ఉన్నారు. కొంతమంది పడకపోయిందే పడుకో తలదిండిలాగా ఈ దినాల్లో, ఆ దినాల్లో తలదిండిగా బైబిల్ పెట్టుకున్నారు. భయానికి బైబిల్ చదవరు. ఇంకొకరు దయ్యాలకు భయపడి బైబిల్ పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు మొబైల్ పెట్టుకుంటా ఉన్నారు, నిద్రలో నిద్రాహారాలు మారి 24 గంటలు అది ఒక విగ్రహంగా మారిపోయింది. అబ్రహాం అన్నాడు, నువ్వు బయటికి రా అన్నాడు. లెమో అన్నాడు, కమా అన్నాడు. సరే ఆయన వచ్చాడు కానీ సంపూర్ణంగా రాలేదు. ఎప్పుడు దేవుడు మళ్ళా 12వ అధ్యాయం 2వ సారి ప్రత్యక్షమై పిలిచాడు. 11వ అధ్యాయంలో కూడా దేవుడు పిలిచాడు. ఆ 11వ అధ్యాయంలో పిలిచినప్పుడు ఆయన లోబడ్డాడు కానీ సంపూర్ణంగా లోబడలేదు. ఈరోజు చాలా మంది దేవునికి సమర్పించుకుంటారు కానీ సంపూర్ణంగా కాదు. నేను చాలాసార్లు చెప్తూ వచ్చాను, జనరల్ పోస్టుకి ఎంత తీర్మానాలు తీసుకుంటారంటే ముఖ్యంగా యవనస్తులు, ఏసయ్యా నువ్వే నా జీవితం అని తీర్మానం తీసుకుంటారు జనరల్ పోస్టుకి. ఫిబ్రవరి 14కి ప్రభువా ఆ అబ్బాయే నా జీవితం, ఆ జనరల్ పోస్ట్కు తీర్చుకున్న తీర్మానాలన్నీ పోయినాయి. ఫిబ్రవరి 14కి వచ్చేసరికి మొత్తం సమర్పణ అంతా తుస్సుమనింది. అయితే అబ్రహాం అట్లా చేయలేడు కానీ ఆయన విన్నాడు, సగం సగం విన్నాడు. చాలా మంది ఈరోజు తీర్మానాలు సగం సగంగా ఉన్నాయి. అపొస్తల కార్యం 7వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతూ ఉన్నాను, జాగ్రత్తగా గమనించండి. అప్పుడు అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడి నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకు. సరే, తండ్రి చనిపోయిన తర్వాత ఆయన బయలుదేరాడు, దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దానికి అర్థం జాగ్రత్త గమనించండి, ఎందుకు దేవుడు అక్కడే ఆశీర్వదించడు? నువ్వు అక్కడ ఉన్నావు కదా, ఎందుకు దేవుడు అక్కడే ఆశీర్వదించడు? ఒకవేళ తమ్ముడు సంపాదిస్తున్నాడు అనుకోండి, లేదా అన్న బాగా సంపాదిస్తున్నాడు, తమ్ముడు తాగుబోతుగా ఉన్నాడు, అన్న డబ్బుల వల్ల తమ్ముడు బతుకుతూ ఉన్నాడు, అలాగే తమ్ముడు ఒక పెగ్గే తాగుతున్నాడు, దేవుడు అన్నను ఆశీర్వదించాడు, ఆ డబ్బులు ఇంకొంత తమ్ముడికి వచ్చాయి, ఇప్పుడు ఏమైపోయాడు, తమ్ముడు 2 పెగ్గులు వేస్తున్నాడు. దేవుడు ఇంకా ఆశీర్వదించాడు అనని ఇప్పుడు పెగ్గేసేవాడు 2 పెగ్గులు వేసేవాడు ఒక మగ్గేస్తున్నాడు, తర్వాత జగ్గేస్తున్నాడు, తర్వాత డ్రమ్ వేస్తున్నాడు, తర్వాత నిండిపోతా ఉన్నాడు. ఎవరి వల్ల అంటే అన్న వల్ల. అన్న ఎవరి వల్ల జీవించబడుతున్నాడు? దేవుని వల్ల. అంటే దానికి అర్థం చిన్న తాగుబోతుని పెద్ద తాగుబోతు చేసింది ఎవరు? ఇండైరెక్ట్ గా దేవుని యొక్క ఆశీర్వాదమే. అందుకని చెప్పి దేవుడు అందుకే ఆశీర్వదించలే, నువ్వు రా బయటికి రా, నేను ఆశీర్వదిస్తా, అతన్ని కూడా మారుస్తా. మీరు గమనించండి, అబ్రహాము దాని తర్వాత వాళ్ళ బంధువులు కాని, మిత్రులు కాని, స్నేహితులు కాని, భూమిలో ఉన్నటువంటి సకల జనులు జీవించబడ్డారు. నువ్వు ఒక్కసారి లోబడితే అందరికీ దీవులు వస్తాయి, కానీ సంపూర్ణమైన విజయత లేకపోవడం వల్ల, సమర్పణ లేకపోవడం వల్ల ఎంతగా నష్టపోయాడో వినండి జాగ్రత్తగా. అబ్రహాము తండ్రి మాట విన్నాడు, దేవుని యొక్క మాటను కోల్పోయాడు. తర్వాత ఏమైంది అంటే, మళ్ళైన దేవుని మాట విన్నాడంటే వినలేదు, లోతు మాట విన్నాడు. లోతును తీసుకెళ్తూ ఉన్నాడు, లోతు పని మనుషులకి, అబ్రహాము పని మనుషులకి భయంకరమైన గొడవలు, భయంకరమైన ఇబ్బందులు జరిగాయి. తర్వాత ఈ గొడవల వల్ల, ఈ ఆందోళన వల్ల వచ్చినటువంటి ఆ భయంకరమైన హింస లేదా పరిస్థితులను బట్టి దేవుడు ఏం చేశాడు అని అంటే, వారిని వాళ్ళ మధ్యలో చొరవ చూసుకొని, లేదా దేవుడు చేయలేదు కానీ అబ్రహాం అన్నాడు, లోతు నువ్వు వెళ్ళిపోయాయా, నీ రూట్ నుది, నా రూట్ నాది అని చెప్పి లోతు నిర్ణయించుకున్నాడు. అబ్బా అది ఏదేనో వనంలాగా ఉందనుకున్నాడేమో, వెళ్ళిపోయి వాళ్ళ భార్యను పోగొట్టుకున్నాడు. ఇండైరెక్ట్ గా లోతు భార్య చావుకు కారణం ఎవరో తెలుసా? అబ్రహామే. అబ్రహాము దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవడం వల్ల, సమర్పించుకోకపోవడం వల్ల అక్కడ తండ్రి చనిపోయాడు. ఇక్కడ చూస్తే లోతు బాలి చచ్చిపోయింది, అంతేకాదు మళ్ళా ఇలా దేవుడు మాట వింటాడా అంటే మళ్ళా వినలేదు. భార్య మాట విన్నాడు. ఆమె షార్ట్ కట్ నేర్పించింది. ఎంత షార్ట్ కట్ అంటే మోసాలు ఎలా చేయాలో కదా మన భాషలో చెప్పుకోవాలంటే. దేవుణ్ణి మోసం చేసింది. ఆ ఇంకొక ఆమెను దగ్గరకు వెళ్ళడం జరిగింది. ఆయన వాగ్దాన పుత్రుడు కాదు. సో దేవుడు పిల్లలేడు, మాకు ఆశీర్వాదం కలగదు. జాగ్రత్త గమనించండి. 70వ సంవత్సరం లేదా 75వ ఏట దేవుడు ప్రత్యక్షమైనప్పుడు దాదాపు ఆ యొక్క దేవుని యొక్క చిత్తం 100వ సంవత్సరంలో తీర్మానం దేవుడు దీవించాడు. అంటే దాదాపు 25-20 సంవత్సరాలు గడిచిపోయిన ఈ దినాల్లో ఈ ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఇంత లేట్ అయిందంటే సంపూర్ణమైన సమర్పణ లేకపోవడం వల్ల అంత లేట్ ప్రాసెస్ అయింది, అంత లేట్ అవుతుంది. ఎందుకు మన జీవితంలో ఆలస్యం అంటే దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోకపోవడం వల్ల. జాగ్రత్త గమనించండి. దానివల్ల వచ్చిన నష్టం, తండ్రి చనిపోయాడు, లోతు బారి చనిపోయింది. తర్వాత ఇక్కడ చూస్తే అన్నదమ్ములకిద్దరికి భయంకరమైన యుద్ధం, గొడవలు. ఈరోజు కూడా ఆ గొడవ తీర్చదగనిదిగా అయిపోయింది. ఇస్మాయిల్కి ఇస్సాక్కి అంత భయంకరం. తర్వాత వచ్చినటువంటి పరిణామం అన్ని మనకు తెలుసు. సరే, మళ్ళా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నీ కుమారుని ఇస్తావా నాకు బలిగా అంటే సరే ప్రభు ఇచ్చేస్తానన్నాడు. అప్పుడు అక్కడున్న పని వాళ్ళకు చెప్తున్నాడు, అయ్యా బలికి ఏర్పాటు చేయండి అన్నాడు. ఏ అబ్రహం గారు, ఏందయ్యా మీరు బలికన్నీ ఏర్పాటు చేసుకున్నారు, కొడుకుని తీసుకెళ్తున్నారు, అయితే మీ భార్యని ఎవరిని తీసుకెళ్ళట్లేదు, ఏంటయ్యా నీకెందుకయ్యా, అసలు గొర్రెని తీసుకెళ్ళాలి కదా. అప్పుడు అడిగితే బైబిల్ ఇట్లా లేదు కానీ నేను ఊహిస్తున్నా. అప్పుడు పని మనుషులకు అడిగి ఉండొచ్చు ఆయన, అయ్యా మీరు నోరుమోయండి, నా తండ్రి మాట నేను నష్టపోయాను, నేను బంధువుల మాట నేను నష్టపోయాను, నా భార్య మాట నేను నష్టపోయాను, మీ మాటిని నేను నష్టపోవాల్సిన అవసరం లేదు, నేను ఎవరు మాట విన్నాను, నా దేవుని మాట వింటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన అన్నాడు ఒకటే మాట, నేను బలులు కోరు దేవుణ్ణి కాదు, కొడుకును కూడా బలిబిడగా సిద్ధపడ్డాడు. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప తీర్మానం. ఒక వ్యక్తి లేవడం వల్ల వచ్చినటువంటి ఆశీర్వాదం ప్రపంచానికి అనేక మందికి ఆశీర్వాదకరం కారకుడుగా మారడానికి కారణం ఆయన లేవడం వల్ల సంపూర్ణమైన సమర్పణ. ఈరోజు మన పిల్లల్ని దేవునికి సమర్పించే వారుగా ఉన్నామా? వాళ్ళు ఉన్నతమైన గొప్ప వ్యక్తులుగా మారాలని కోరుకుంటాం. మీకు తెలుసా, ఆదిమ సంఘం ఎవరు కూడా నువ్వు కోటీశ్వరుడవ్వాలి, నువ్వు మంచి ఉద్యోగస్తుడవ్వాలి లేదా ఉన్నతమైన స్థాయిలో ఎదగాలి అని ఆశించలేదు. నా దేవుని పని ఉన్నతమైన స్థాయి, పైన వాటిని ఎతికితే కింద అన్నీ అయస్కాంతంలాగా పట్టేసుకుంటాయి. దానికి స్పెషల్గా ట్రైనింగ్ అవసరం లేదు, దానికి స్పెషల్గా సాధనం అవసరం లేదు, అన్ని దేవుడు ఇచ్చేస్తాడు. కానీ పైనున్న వాటిని, దేవుని చిత్తాన్ని, ఆత్మల భారాన్ని హృదయంలో పిల్లల్లో పెంచితే ఎంత చక్కగా అబ్రహాం పెంచాడు అలా బిడ్డని. అందుకే అబ్రహాం అన్నాడు, నువ్వు విశ్వాసానికి తండ్రి అయ్యా ఇక్కడి నుంచి సంపూర్ణమైన సమర్పణ. అబ్రహాము నష్టపోయాడు అందరు మాటలు విని. ఈరోజు దేవుని మాట వినకుండా అర్ధ సమర్పణతో ఉంటే, అర్ధర్ధ సమర్పణలో జీవిస్తే నష్టపోతావు. నువ్వు ఎన్నోసార్లు కమిట్మెంట్ చేసావు నేను ఎన్నో సహవాసాలు కలుగుతానని, నువ్వు ఎన్నోసార్లు కమిట్ చేసావు నా ఉద్యోగస్తుని ప్రభు అన్నిల్ని నేను ప్రభు దగ్గరికి తీసుకొస్తానని, నువ్వు ఇంకా అర్ధ సమర్పణలో ఉంటే దేవుడు నిన్ను పూర్తి సమర్పణలోనికి పిలుస్తున్నాడు. అర్ధ సమర్పణ అంటే దానికి అర్థం విగ్రహమైనటువంటి పరిస్థితి నుండి బయటికి రమ్మని పిలుస్తున్నాడు. అది మొబైల్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, పరిస్థితులు కావచ్చు, దేవుడు దాని నుండి బయటికి రమ్మంటున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, లెమ్ము రెండవ లెమ్ము గురించి నేను చెప్తున్నాను. రెండవ లెమ్ము దేవుని వాక్య గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది. ఆది కాండము 35వ అధ్యాయము 1వ వచనాన్ని చెప్తున్నాను. అక్కడ దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఈయన యాకోబుని గురించి దేవుడు అంటున్నాడు. యాకోబుని ఏమంటున్నాడంటే లెము అని అంటున్నాడు, లెము అని అంటున్నాడు. ఎందుకు లెము అని అంటున్నాడంటే చదువుతున్నాను, దేవుడు యాకోబుతో నీవు లేచి బేచెరునకు వెళ్లి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీ కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టమని చెప్పాను. బలిపీఠము కట్టాలి, బలిపీఠము కూలిపోయింది, బలిపీఠము పడిపోయింది, బలిపీఠం లేదు. బలిపీఠం అంటే ఆ పాత నిబంధనలో ఆయా అర్థాలు మనకి స్పష్టంగా చెప్పాలి అంటే, చివరికి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రార్థన, ప్రార్థననే బలిపీఠం. వ్యక్తిగత ప్రార్థనలే చాలా మంది జీవితాల్లో దేవునితో గడిపేటువంటి అనుభూతి అనుభవం లేదు. యాకోబు ఎట్లా తయారయ్యాడంటే దేవునితో సహవాసం, సహవాసాలకి దూరం అయిపోయాడు. చాలా మంది సహవాసంలో దూరం అయిపోతా ఉంటారు. ఈరోజు ఈ కాన్ఫిడెన్స్ లో ఉన్నాడు నీవు నేను సహవాసానికి దూరం అయిపోతున్నామేమో. జాగ్రత్తగా గమనించాలి, ఎందుకు సహవాసానికి దూరం అయిపోయాడంటే యాకోబు బేచెరునకు దూరం అయిపోవడానికి కారణం, దేవుణ్ణి ఎదగడానికి, దేవుని వాక్యం ఎదగడానికి కారణం ఏంటంటే చాలా బిజీ బిజీ అయిపోయాడు మనడు. అలా దేవుని చిత్తం వదిలిపెట్టేసి 17 వచనం చదువుతున్నాను, 33:17. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమై పోయి తనకొక ఇల్లు కట్టించుకుని తన పశువులను పాకలను వేయించెను. అందుచేత ఆ చోటుకి సుక్కోతు అను పేరు పెట్టబడిను. ఈ సుక్కోతు అనే ప్లేస్ లో ఆయన సెటిల్ అయిపోయాడు. ఎందుకు సెటిల్ అయిపోయాడు తెలుసా? వ్యాపారం బాగా జరుగుతుంది, ఆస్తులు అంతస్తులు పెరిగిపోతా ఉన్నాయి. అయ్యా సుక్కోతు అనే ప్లేస్ మంచిది కాదయ్యా, సహవాసాన్ని దూరం చేస్తుంది, సహవాసాన్ని పాడు చేస్తుంది, సహవాసానికి దూరమైపోతున్నావు, ఆ సుక్కోతు అనే ప్లేస్ నుండి బయటికి రా అని అన్నాడు. దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకు సుక్కోతు నుంచి బయటకు రమ్మన్నాడు అని అంటే, అతను వ్యాపారానికి ఆస్తులకు అంతస్తులకు బిల్డింగులకు అయిపోయాడు. చక్కగా ఇల్లు కట్టేసుకున్నాడు. ఇల్లు కట్టేసుకున్న తర్వాత అతను కొన్న పశువులకు కూడా పాకేసేసి సెటిల్ అయిపోయాడు. ఇంకా సాహసం లేదు. చాలా మంది కాన్ఫిడెన్స్ లో దేవుని సన్నిధిలో ఎదగలేరు. చాలా మంది మన బంధువులు మిత్రులు స్నేహితులు, కొంతమంది తల్లిదండ్రులు భలే వచ్చేస్తారు కానీ పిల్లల్ని అస్సలు తీసుకురారు. ఎట్లయినా సావని వానికి ఆ కోచింగ్ ఈ కోచింగ్ చేసి లాస్ట్ కి ఎటు కాకుండా చేస్తారు. ఏంటి కనీసం ఉన్న చోట్లలో సావాసంలో ఎదగడానికి మంచి అవకాశాలు దేవుడు ఇచ్చాడు. వాక్యంలో ఎదగడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుని పనిచేయడానికి అవకాశం దేవుడిచ్చాడు. యాకోబు నష్టపోయాడు. ఎంతగా నష్టపోయాడంటే దీనా తన కుమార్తె తన పెళ్లి కాకముందే చెడిపోయింది, తప్పుదారులకు వెళ్ళిపోయింది, చెడిపోవడానికి కారణమైంది. అప్పుడు దీనా చెడిపోయిన తర్వాత వాళ్ళ అన్నదమ్ములు తట్టుకోలేకపోయారు, వాళ్ళ పైకి గొడవలకు వెళ్ళారు. భయంకరమైనటువంటి ఆ యొక్క ఒకరినొకరు చంపుకున్నారు, హంతకులుగా మారిపోయారు. యాకోబు తీసుకున్న తప్పుడు నిర్ణయం ద్వారా, సొంత నిర్ణయం ద్వారా వచ్చిన నష్టం, కుమార్తె చెడిపోయింది, బిడ్డలు కొడుకులు హంతకులుగా మారిపోయారు, భవిష్యత్తు లేకుండా పోయింది. అందుకే దేవుడు ప్రత్యక్షమైనాడు, లెమ్ము గిడవు లే, ఇంకన్నా నీ మైండ్ సెట్ మార్చుకో, నీ పొజిషన్ చేంజ్ ఆఫ్ పొజిషన్, కమింగ్ అవుట్ ఆఫ్ అవర్ కండిషన్. నువ్వు లెమ్ము అప్పుడే నువ్వు లేచినప్పుడు, నువ్వు తేచెరిలినప్పుడు యెహోవా మహిమ ఉదయిస్తుంది. అప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు, అప్పుడు నిన్ను ఇంకా బలమైన సాధనంగా ఉంచుతాడు. మూడవ లెమ్ముని గురించి నేను చెప్తాను. మూడవ లెమ్ము ఏంటి అని అంటే, దేవుని వాక్య గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది ఆయన ఎందుకు ఇంతగా బ్రతిమాలుకుంటున్నాడు. ఒక వ్యక్తి లేస్తే అంతా ఇంత ఆశీర్వాదం ఉండదు ప్రపంచానికి. ఫస్ట్ది విగ్రహారాధన నుండి బయటకు రావాలి, రెండవది సొంత నిర్ణయాల నుండి బయటకు రావాలి, మూడవది మొదటి రాజులు 19:7 అక్కడ కూడా దేవుని వాక్యంలో రాయబడింది. ఈయన ఏలియా గారు ఏం చేశాడంటే 18 అగ్ని దింపాడు. ఎంత అద్భుతమైన అగ్ని! ఆ అగ్ని ఆ రెండు తలంపుల మధ్య ఉంటే రా చూసుకుందామన్నాడు. వారిని వీరిని పిలిచాడు. 850 ఆ యొక్క ప్రవక్తలు ఉన్నారు. ఆయన అన్నాడు, సవాలు చేశాడు, ఒక్కడే నిలబడ్డాడు. ఎంత యాంగ్జైటింగ్ లో ఉన్నాడంటే దేవుని యొక్క మహిమ అక్కడ కనిపరిచాడు. వాళ్ళని ఎగతాళి చేశాడు, అపహాస్యం చేశాడు. అన్ని చేసిన తర్వాత మనుడు ఆ 18 అవన్నీ అయిపోయినాక ఆహాబు రథం కంటే ఈయన ముందు పరిగెత్తాడు. దేవుని యొక్క హస్తం చేత ముందు పరిగెత్తాడు. 19 మొదటి వచనంలో ఏం జరిగింది అంటే ఆహాబు వెళ్ళి కబురు పెట్టాడు. ఎవరికి? యజుబేలుకి. యజుబేలు కబురు పెడితే యజుబేలు ఇంకా నా కాలు పట్టుకుంటున్న ఎక్స్పెక్టేషన్ ఉన్నాడు. అద్భుతం జరిగింది కదా 18 అద్భుతం జరిగింది. ఈ అద్భుతాల వల్ల 19 వచ్చేసరికి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నా కాలు పట్టుకుంది. అద్భుతాలు జరగడం వల్ల నేను ఇంకా తల కింద అయిపోతాను అని చాలా మంది ఆలోచన చేసుకుంటూ ఉంటాడు. సరే ఈయన కూడా అట్లనే ఉన్నాడు. అయితే యజుబేలు ఏం చేస్తుందంటే ఆయనకి చెప్పు, కబురు పెట్టాడు. ఆమె కబురు పెట్టింది, ఆ ఏలియాను నా దేవుని పైన ఒట్టు, ఆ ఏలియాను గారిని లేపేస్తానన్నాడు. ఆమె చెప్పింది. ఆ వార్త వెళ్ళిన వెంటనే ఆయన ఏమన్నాడంటే మరణాపేక్ష కలిగిన వాడుగా ఉండి అక్కడి నుంచి పారిపోవడం ప్రారంభించాడు. అసలు ప్రవక్త అయిన వాడు దేవుని మాట వినాలి కదా, దేవుని మాట చదివకుండా ఎక్కడ పోలేదు. చూడండి 18 దహించు అగ్నిని దింపాడు. 19 మనుడు చూస్తుమన్నాడు. అక్కడేమో ఫైర్ అన్నాడు, ఇక్కడేమో చూస్తుమన్నాడు. ఎందుకు ఇట్లా అయిపోయాడు అని అంటే ఆయన ఎక్స్పెక్టేషన్లు ఏదైతే ఉన్నాయో దానికి అననుకూలంగా జరిగింది. అంత రివర్స్ అయిపోయింది. పారిపోయాడు. ఎక్కడ పారిపోయాడు? యూదా బేర్షెబాకు పారిపోయాడు. ఎందుకు యూదా సంబంధమైన బేర్షెబాకు పారిపోయాడు అంటే బంధువులు ఉంటాడు. దాన్ని సౌత్ కింగ్డమ్, నార్దర్న్ కింగ్డమ్ అంటారు. సదర్న్ కింగ్డమ్, నార్దర్న్ కింగ్డమ్. అక్కడికి వెళ్ళిపోతే నన్ను ఎవడు ఏం చేయడు అని అనుకున్నాడు. తన శిష్యునితో కూడా తీసుకెళ్లాడు. కానీ ఏం జరిగింది అక్కడ అంటే అక్కడ కూడా నిద్ర ఆడట్లేదు, టెన్షన్ ఎక్కువ అయిపోయింది. అయ్యా నువ్వు ఇక్కడ ఉండిపో, నేనేదో నా చావు నేను చేస్తాను, నువ్వు ఎందుకు చావాలని చెప్పి ఆయన పెట్టేశాడు. అక్కడి నుంచి మళ్ళా పారిపోయాడు. ఒక చెట్టు దగ్గర కూర్చున్నాడు. ఆ చెట్టు దగ్గర అలా పడుకుందాం అనుకున్నాడు. కానీ నిద్ర పట్టట్లేదు. అయ్యో ఆడ కళ్ళు తెరిస్తే నన్ను చంపేస్తుందని చెప్పి కళ్ళు మూసుకుని అట్లా పడుకుని నిద్రపోయాడు. పిల్లి ఉంటది కదా, పిల్లి అనుకుంటుందంట పాలు తగ్గేటప్పుడు ఎవరు నన్ను ఎవరు చూడట్లే, ఎవరైనా చూస్తారేమో అని చెప్పి కళ్ళు మూసుకుని పాలు తగ్గేస్తాడంట. అలాగా ఈ ఏలియా గారు కూడా అలా కళ్ళు మూసుకుని ఉండిపోయారు, నన్ను ఎవరు ఒకవేళ కళ్ళు తెచ్చి చంపేస్తారని. అలా పడుకుని ఉండిపోయాడు. రెండోసారి దేవుడు ప్రత్యక్షమయ్యాడు, లేదా యెహోవా దూత ప్రత్యక్షమైంది, బలపరిచింది. ఈ నిరుత్సాహంతో కొంతమందికి మరణ భయం, పక్కోడు హార్ట్ అటాక్ తో వచ్చి చచ్చిపోతే నేను ఎప్పుడు చచ్చిపోతానేమో, నాకు ఆ సింటమ్స్ కనబడుతుందని. వీళ్ళకి ఎప్పుడు ఈ పెరుగుతనం, ఈ నిరుత్సాహం. ఎందుకు ఆయన ఆ విధంగా తయారయ్యాడంటే ఒక నిరుత్సాహానికి కారణం, డిప్రెషన్ కారణం అవిశ్వాసం. అవిశ్వాసం ఒక వ్యక్తిలో జ్వరబడినప్పుడు ఏమైపోతుంది అంటే డిప్రెషన్ వస్తుంది, నిరుత్సాహం వస్తుంది. ఒక ఆమెది, నా భర్త చచ్చిపోయాడు, నేను ఇంకా దేవుని పని చేయలేను. నిరుత్సాహం, ఒంటరితనం, డిప్రెషన్. ఈరోజు ఏలియా అని అన్నాడు. అయ్యా, ఆయన ప్రార్థన చేశారు, పితరుల కంటే నేను కాదు. ఎన్ని అద్భుతాలు చేసిన ఆయన డైలాగులు కొడుతున్నాడు. ఏమైనా డైలాగ్ కొట్టాడు, ప్రభువా మా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాదు అంటున్నాడు. చూడండి ఎందుకు ఆ మాట పలికాడు అని అంటే ఆ యొక్క నిరుత్సాహంతో ఉండిపోయాడు. చచ్చిపోవాలనుకున్నాడు, కానీ దేవుడు అన్నాడు, నువ్వులే శక్తికి మించిన ప్రయాణం చేస్తాను. తర్వాత దేవుడు ఆయన రాజులను అభిషేకించడానికి, శిష్యులు చేయడానికి. ఈరోజు దేవుడు భూమిపైన క్రైస్తవులందరికి ఇచ్చిన పని ఒకటే, రాజులను అభిషేకించడం. అంటే అర్థం యేసు ప్రభు అభిషేకం. ఏంటి అభిషేకం అంటే బేదలకు సువార్త చెప్పడానికి నేను అభిషేకింపబడ్డాను. నువ్వు ఉన్న చోట్ల నువ్వు ఒక మిషనరీగా పనిచేయాలంటే, నువ్వు ఉన్న చోట్ల నువ్వు నీ యొక్క ఉద్యోగస్తులకి, నీ బంధువులకి, నీ స్నేహితులకి సువార్తను ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. రెండవది శిష్యులుగా చేయడానికి ఎలిషాను సిద్ధపరచాలి. శిష్యులుగా చేయడం అంటే అర్థం నువ్వు ఒక ప్రార్థనా పనులు అంటే ప్రార్థనా పనులు చేయాలి. నువ్వు ఒక స్వార్థకు స్వార్థన చేసే వ్యక్తిగా ఉంటే స్వార్థన చేసే వ్యక్తిగా ఉండు. శిష్యుడిగా అంటే ప్రభువుకి అనుకూలమైన శిష్యులుగా చేయాలి, మనకు శిష్యులుగా చేయడం కాదు, ప్రభువుకి ఇష్టమైన శిష్యులుగా మనం చేయాలి. రెండు మూడవ లెమ్ము, దేవుని వాక్యంలో రాయబడింది, నేను సమయం లేదు కనుక నేను త్వరగా ముగిస్తున్నాను. ఏలియా గారిని అని అన్నాడు, లెమ్ము అన్నాడు. ఫస్ట్ లెమ్ము విగ్రహారాధన బయటికి రమ్మన్నాడు, రెండవ లెమ్ము సొంత నిర్ణయం నుండి బయటికి రమ్మన్నాడు, మూడవ లెమ్ము నిరుత్సాహం నుండి బయటికి రమ్మన్నాడు, నాలుగవ లెమ్ము యోనాని మొదటి అధ్యాయం రెండవ వచనంలో దేవుడు అన్నాడు, లెమ్ము నువ్వు నినెవేకి వెళ్ళాలి, నినెవే ప్రజలు భయంకరమైన వ్యక్తులుగా ఉన్నారు, లే అన్నాడు యోనా గ్రంథం మొదటి అధ్యాయం రెండవ వచనం. అయితే ఆ మాట అన్నప్పుడు కాన్ఫరెన్స్ లో ఉన్న వాళ్ళకి చిన్న రిక్వెస్ట్ అన్న, మీరు ఫైవ్ మినిట్స్ ముందు నాకు ఒకసారి టెక్స్ట్ చేయండి, మీరు చెప్తే నేను దానికి ముందు నేను ముగిస్తాను. దయచేసి ఒక ఫైవ్ మినిట్స్ ముందు నాకు అట్లా టెక్స్ట్ చేయండి, టైం అయిపోతుంది అంటే. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ వాక్య గ్రంథంలో ఈ భాగంలో యోనాతో బాధను చెప్పుకుంటున్నాడు, అయ్యా వాళ్ళు భయంకరమైన వ్యక్తులుగా ఉన్నారు అని అన్నప్పుడు యోనా అన్నాడు, నేను బాను ప్రభువా, తర్సీస్కెళ్తా, నినెవేకి నేను వెళ్ళను. ఎందుకు వెళ్ళవయ్యా, నినెవే ప్రజలు దుర్మార్గులు. ఎందుకు అంటే ఈయనకి చేదు అనుభవం, ఇంతకు ముందు కొన్ని అనుభవం ఉంది. ఆ చేదు అనుభవంలో అతను వెళ్ళకపోతూ ఉన్నాడు. చాలాసార్లు నువ్వు నేను ఏం చేస్తామంటే క్రైస్తవ వ్యతిరేకులు ఎవరైనా మనల్ని తిట్టినా ఇబ్బంది పెట్టినప్పుడు కోపంతో రగిలిపోతూ ఉంటాం, వారిని ఎలా చూస్తామంటే ఒక శత్రువులుగా చూస్తాం. నీకు తెలుసా, నేను ప్రభు నమ్మక ముందు నేను కూడా అట్లానే ఉండేవాడిని. మీకు తెలుసా, మీరు ప్రభు నమ్మక ముందు మీరు కూడా అట్లా ఉండేవారే. ఈరోజు ప్రభుని నమ్ముకున్నారు కాబట్టి ఆ వ్యక్తిని చూసి నా దేవుణ్ణి ఇట్లా అంటున్నాడు, నేను స్వార్థ చెప్తుంటే ఎలా ప్రవర్తిస్తానని కోపంతో ఊగిపోతున్నామేమో, ఊగిపోతున్నామే. ఒకప్పుడు ప్రభుని నమ్మక ముందు మనం కూడా అట్లే ఉన్నవాళ్ళమే, నినెవే ప్రజల్లాగా దుర్మార్గులుగా భయంకరమైన వ్యక్తులుగా. కానీ మనకేం కలగాలి తెలుసా, చేదు అనుభవంలో ఆయన కోపం వచ్చింది కానీ మనకు రావాల్సింది దయ. అయ్యో తెలియక తెస్తున్నాడు, తెలియక కొడుతున్నాడు, తెలియక హింసిస్తున్నాడు, ప్రభువా ఈ వ్యక్తిని మార్చు అని చెప్పి వాని పైన పుట్టాల్సింది కనికరం, అతని పైన పుట్టాల్సింది దయ, ఆయన రక్షించుకునే విధానం, ప్రభు పాదాలు పట్టుకుని ఆయన చెప్పినట్లు చేయడం. ఈరోజు యోనా అట్లా చేయలేదు, దానివల్ల వచ్చిన నష్టం, పడవలోకి వెళ్ళాడు, ఒయ్యి నిద్రపోతానని పడవ నావ యజమానుడు ఆ క్యాప్టెన్ లేపాల్సి వచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళకి నెమ్మది లేదు, ఇతనికి నెమ్మది లేదు. ఆ కడుపులోకి చాప కడుపులోకి వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఒక ఆయన అన్నాడు, ఈ కాలంలో యోనా లేడు కదా, దేవునికి వ్యతిరేకంగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తే ఎక్కడ ఉంటామని అన్నాను. ఇంకే యోనా చాప కడుపులోకి పోయినట్లు పంపించాల్సిన అవసరం లేదన్నా, ఆక్సిజన్ లెవెల్ పడిపోయి వెంటిలేటర్లో ఉండి అయ్యో అని లబోదిబోని కొట్టుకుంటా ఉంటాం కదా, అదే అన్న యోనా చాప. యోనా చాప కడుపులో పోయినట్లు దానికి అర్థం అదే వెంటిలేటర్కి వెళ్ళిపోయాడు ఆయన. అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఇంకొక ఛాన్స్ అయినా చంపేదనైనా నేను నువ్వు చెప్పినట్లు చేస్తానని. అంతవరకు ఎందుకు తెచ్చుకోవాలా, చేదు అనుభవాలు దేవుని చిత్తాన్ని నెరవేర్చవు. యోనాను చేదు అనుభవం నుండి బయటకు రమ్మన్నాడు. ఇంకొకటి లెమ్ము, ఆయన లెమ్ము అన్నాడు. ఎవరు లెమ్ము అన్నాడంటే దేవుని వాక్య గ్రంథంలో ఆది కాండము 19:14 ఇక్కడ దేవుని వాక్యంలో గమనిస్తే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎట్లా ఉన్నారు అని అంటే ఆయన లోతు కుటుంబాన్ని బయటికి రమ్మన్నాడు. ఆ సొదొమో గొమొర్రో పట్టణం అంతా కూడా పాపముతో నిండిపోయింది. దేవుడు అతను రమ్మంటే ఈయన వెళ్ళి ఆ ప్లేస్లో వాళ్ళ అల్లుల్ని కాబోయే అల్లుల్ని కూతుర్ని అన్నాడు, రండి రండి లెమో లెమో అన్నాడు. కానీ వాళ్ళు లేవలేదు. దేవుడు లోతుని ఎక్కడి నుంచి రమ్మన్నాడు అంటే తర్వాత వచ్చిన పతనం. లోతు పిల్లలు కానీ లోతు కానీ సరిగ్గా ఆ వెనకపోవడం వల్ల సరే ఆ ఎన్నో నష్టాలు పోయి అక్కడ చాలా గ్యాప్ వచ్చింది. తర్వాత రూతి జీవితం నుండి మనం చూస్తాం దేవుడు మళ్ళా ఒక కణికిని చూపించినట్లు. సరే లోతు బయటికి రమ్మన్నాడు. ఎక్కడి నుంచి అంటే భయంకరమైన చెడు స్నేహం నుండి. పురుషులు పురుషులతో సంబంధం, స్త్రీలు స్త్రీలతో సంబంధం, భయంకరమైన లోకం, భయంకరమైన పాపం, భయంకరమైన అలవాట్లు, భయంకరమైన లంచగొండి. దేవుడు ఈరోజు నువ్వు ఉన్న స్థలంలో పరిశుద్ధంగా జీవించలేకపోతుంటే బయటికి రమ్మన్నాడు, బయటికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. లోతు కూడా అన్నాడు, నువ్వు అట్టగే ఉంటే, నువ్వు అలాగే జీవిస్తే ఎలాగైతే సొదొమో గొమొర్రో పట్టణం కాలిపోయిందో దేవుని ఉగ్రత పాలైపోతాం. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. నువ్వు నేను ప్రభు రాజ్యం కొరకు నిలబడాలి అంటే, నువ్వు నేను ప్రభు యొక్క మహిమ కొరకు నిలబడాలి అంటే దేవుడు లే రా బయటికి అన్నప్పుడు మనం అక్కడి నుంచి వచ్చేసేయాలి. ఈరోజు నువ్వు నేను ఎలా జీవిస్తున్నాం నేను చెప్తూ వస్తున్నాను. ఇంకొక లెమన్ గురించి మీ ముందు పెడతాను. దేవుని వాక్య గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది, లెమ్ము తేజరిల్లము యహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది. ఏంటి ఆ లేవడం అనే అర్థాన్ని మీకు చెప్తూ వచ్చాను. లేవడం అనే పదానికి అర్థం రెండు విషయాలు. ఒకటి చేంజ్ ఆఫ్ పొజిషన్, కమింగ్ అవుట్ ఆఫ్ అవర్ కండిషన్. మన స్థితి నుండి బయటికి రావాలి, పరిస్థితి నుండి బయటికి రావాలి. మన స్థితి మార్చుకోవాలి, మన పరిస్థితి నుండి బయటికి రావాలి. అప్పుడు దేవుని చిత్తములోనికి నడిపింపబడాలి. కాన్షియస్ గ్లోరీ, తేజరిల్లడం, దేవుని చిత్తం తెలుసుకోవడం. అలా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూస్తే ఇంకొక లెమ్ గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు అన్నాడు ఎపిస్టిల్ సంఘాన్ని చూసి. ఎపిస్టిల్ రాసిన పత్రిక 5:14 చాలా స్పష్టంగా రాయబడింది. అక్కడ ఏమంటున్నాడంటే సంఘాన్ని చూసి, ఎపిస్టిల్ సంఘం అంటే ఒక సంఘం కాదు, అనేక సంఘాలు. విజయవాడ అన్నప్పుడు విజయవాడలో ఒకే సంఘం లేదు. విజయవాడ సంఘమా అంటే విజయవాడ సంఘం కాదు, అలా విజయవాడలో అనేక సంఘాలు ఉన్నాయి. అట్లా దేవుడు ఎపిస్టిల్ సంఘంతో మాట్లాడుతూ ఆ దేవుని వాక్యంలో దైవజన మూలకంగా రాసిన మాటల్లో ఇక్కడ మనం చూస్తున్నాం. 5:14 అక్కడ ఒక మాట రాయబడింది. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్తున్నాడు. దేవుడు ప్రకాశించబోతున్నాడు. ఎందుకు అంటే నిద్రించుచున్న నీవు మేల్కోవాలి. దేంట్లో నిద్రపోతున్నావు, ఎందుకు దేవుడు నిద్ర నుంచి లే అంటున్నాడు అని అంటే ఎపిస్టిల్ సంఘానికి దేని నుండి లేవమంటున్నాడంటే మనం ప్రకటన గ్రంథం 2:5 చూస్తే అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. ఎపిస్టిల్ సంఘానికి దేవుడు మాట్లాడుతూ 2:1 ఎపిస్టిల్లో ఉన్న సంఘపు దూత 2:1 చదువుతూ ఉన్నాడు, నీ క్రియలు ఎరుగుదును, నీ క్రియలు నాకు తెలుసయ్యా, నువ్వెంతగా దేవుని కోసం పనిచేసావో నాకు తెలుసు, నీ కష్టం నాకు తెలుసు, ఎంతగా కష్టపడ్డావో నాకు తెలుసు, దేవుని పన్నెంటి రాత్రి వెనుక పగలంత కష్టపడ్డావు నాకు తెలుసు, నీ సహనం కూడా నీ సహనాన్ని కూడా నీ ఎరుగును, ఎంత సహించావో, ఎంత సహనం కలిగి ఓపిక కలిగి ఉన్నావో, నీవు దుష్టుల్ని సహింపలేదు, ఎందుకంటే నీకు తెలుసు దుష్టులెవరో, నువ్వు కనిపెట్టావు. అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకునే వారిని నువ్వు పరీక్షించావు. అపోస్తులని చెప్పుకునే వాళ్ళు దొంగ పోస్తులు, అబద్ధ పోస్తులు అని పరీక్షించావు. నువ్వు వాళ్ళు కనుగొన్నావు, వాళ్ళని పక్కన పెట్టేస్తావు. అద్భుతం, చాలా బాగుందయ్యా, నీ క్రియలు నాకు తెలుసు అయ్యా, నీ కష్టం నాకు తెలుసు, నీ సహనం తెలుసు, నువ్వు దుస్తుని కూడా సహించలేకపోయావు. అపోస్తులు కాకయే వాళ్ళ అపోస్తులు అని చెప్పుకునే వారిని కూడా పక్కకు పెట్టేశావు, అపద్ధికులు పక్కకు పెట్టేశావు. అంతా బాగానే ఉంది. ఇంకా చూస్తే 3వచనంలో నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించావు. ఎంత సహనించావు అంటే ఎన్ని నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎన్ని వచ్చినా నువ్వు సహించావు, నువ్వు అలసిపోలేదు, నువ్వు అలయలేదు, నేను ఎరుగుదును, నువ్వు అలిచిపోలేదు. ఎంతగా నువ్వు శ్రమించావు అని అంటే నీ యొక్క అలుపు లేకుండా నా కోసం నిలబడ్డావు. కానీ ఒక మాట, ప్రభువారు పరిశుద్ధాత్మదేవుడు చక్కగా ఎఫెసీ సంఘానికి యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, నీవు ఏ స్థితి నుండి, నాలుగు వచనం చూస్తున్నాను, అయినను మొదటి నీ కొన్నిన ప్రేమను నీవు వదిలితివి, నేను నీ మీద తప్పొకటి మాపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితి నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయమని. అట్లా చేయకపోతే నేను నీ దీపస్తంభాన్ని తీసేస్తాను. నువ్వు ఏ స్థితి నుండి పడిపోయావో ఒకసారి గుర్తుచేసుకో. ఏ పరిస్థితి నుండి నువ్వు పడిపోయావో ఒకసారి గుర్తుచేసుకో. మొదట్లో ఉన్న ప్రేమ నీకు లేదు, మొదట్లో ఉన్న ప్రేమ నీకు లేదు. ఈరోజు మొదట్లో నువ్వు సహవాసాలు కట్టావు కదా, ఈరోజు అంతగా సహవాసాలు కట్టలేకపోయావు. మొదట్లో కాల్టేకర్గా పనిచేసావు కదా, అంతగా ఇప్పుడు పనిచేయలేకపోతున్నావు. మొదట్లో నువ్వు కోఆర్డినేటర్గా వారికి ఆత్మీయమైన తండ్రిగా నువ్వు పనిచేస్తావే, ఈరోజు చేయలేకపోతున్నావు. ఎంతగా ఉత్సాహం ఉన్నావో ఇంకా అనేకమైన సహవాసాలు కట్టాలి, అది చేయాలి ఇది చేయాలని నువ్వు ఎంతగా రోషం కలిగి బతికావో ఈరోజు అలా చేయలేకపోతున్నావు. ఒక ప్రార్థన పండుగ వాక్యానుసారంగా ఇంకా దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించగలిగి నువ్వు ఉన్నటువంటి ఆ యొక్క డిపార్ట్మెంట్ లో ఒక వెలుగుగా జీవించాలని ఆశపడ్డావు. కానీ ఈరోజు అట్లా జీవించలేకపోతున్నావు. కారణం, మొదటి ప్రేమను కోల్పోయావు, మొదటి ప్రేమను కోల్పోయావు. ఈరోజు ఈ మార్నింగ్ దేవుడు నిన్ను లే, అట్లా ఉండిపోతే, నువ్వు ఉన్న స్థితిలో ఉండిపోతే, నువ్వు ఉన్న పరిస్థితిలో ఉండిపోతే నువ్వు నష్టపోతావు. దేవుని యొక్క చిత్తము నష్టపోతుంది, నీ పట్ల దేవుడు పెట్టిన చిత్తం నష్టపోతుంది. అందుకే అంటారు కదా, ఎందుకయ్యా నువ్వు భూమికి బరువుగా, నిజంగా దేవుని చిత్తానికి అడ్డుగా నువ్వు ఉంటే నేను తీసేస్తా. దేవుడు ఎవరినో వాడుకుంటాడు, దేవుని పని ఆగదు, ఎవరినైనా వాడేసుకుంటాడు. ఆయన పని నన్ను బట్టి నిన్ను బట్టి ఆగదు. ఆయన ఎవరినైనా నిలబెట్టుకోగలుగుతాడు, కానీ ఆయన ఆధీనంలో నువ్వు లేకపోతే, ఆయన స్వాధీనంలో లేకపోతే. ఎపిసి సంఘానికి చెప్తున్నాడు, నిద్ర నుండి మేల్కో, నిద్ర నుండి మేల్కో. ఇంకా నిద్రపోతున్నామేమో. ఏంటి ఆ నిద్ర అంటే, వాస్తవానికి మృత్యులో చనిపోయాడు. ఏంటి ఆ మృత్యు నుండి మేల్కో, నిద్ర నుండి మేల్కో, మృత్యు నుండి బయటకు రా. అప్పుడు దేవుని మహిమ, మనము ఆత్మీయ స్థితిలో నిద్రపోయాం. దానివల్ల ఎట్లా అయిపోయామంటే, మనకి ఆత్మీయమైన కార్యాలు, ఆత్మ కార్యాలు, దేవుని కోసం బతకాలనేది చచ్చిపోయారు. ఇది నా పని కాదు, ఇది పాస్టర్ల పని, ఇంకొకరి పని, అభిషక్తుల పని, లేదా పలానా వాళ్ళు బాధ్యత కలిగిన వాళ్ళ పని. చచ్చిపోయాం. దేవుని పని చేయాలనే మనసు లేకుండా చచ్చిపోయారు. దేవుని కొరకు జీవించాలనే మనసు లేకుండా చచ్చిపోయారు. నీకు ఆ పిలుపుంది, ఈ పిలుపుంది అని చెప్పుకుంటావే. దేవుడు నీ కోసం చనిపోయాడు, నీ కోసం తిరిగి లేచాడు. ఆయన కోసం, ఆయన ఇంతగా ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఆయన కోసం పని చేయకుండా ఎవరి కోసం చేయాలి? అందుకే కొరింథీయుల రాసిన 2:5 వచ్చిన చాలా చక్కగా రాయబడింది, జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన ఆ దేవాది దేవుని కొరకే జీవించి తక్కువ నిశ్చయించుకుని. చాలా స్పష్టంగా రాయబడింది, జీవించు వారు ఇక మీద తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన ఆ దేవుని కొరకే జీవించాలి. ఈరోజు ఒకసారి ఆలోచిద్దాం, ఎవరి కొరకు జీవిస్తున్నా? ఆయన మహిమ కొరకు జీవిస్తున్నామా? ఆయన మహాశక్తి కొరకు జీవిస్తున్నామా? ఎంతగా నష్టపోతున్నాను. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. మొదటి ప్రేమను కోల్పోయావేమో, లే ప్రభువా, ఈ మొదటి ప్రేమను కోల్పోయాను నాయన, నన్ను క్షమించు. చివరిగా లెమ్ము అనేటువంటి మాట అపొస్తలుల కార్యం 22:10 పౌలు గారి వల్లే లేవాలి. పౌలు గారు అన్నాడు, నులే అన్నాడు. పౌలు ఎలాంటి వ్యక్తి? సౌలు పౌలుగా మారాడు అని చెప్తా ఉంటాం. సౌలు పౌలు ఈ పదాలు రెండు ఒకటే, కానీ హీబ్రూ గ్రీకు భాషల్లో ఆ యొక్క ఆ భాషల్లో ఆ పేరు పదాలు మారాయి కానీ మొత్తానికి ఆ రెండు పేర్లకు అర్థం ఒకటే వస్తుంది. అయితే ఈ పౌలు గారిని ప్రభు పిలిచినప్పుడు ఆ 22:10 లే నీ ప్రభు నేనేం చేయాలి ప్రభు అని అన్నప్పుడు నేను చెప్పినట్లు నువ్వు చేయమన్నాడు. మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన చెప్తాడు నేను చెప్పినట్లు నువ్వు చేయని, నేను చెప్పినట్లు చేయమని. ఈరోజు నువ్వు నేను తీర్మానం తీసుకోవాలి ప్రభువా, నువ్వేం చేస్తా నువ్వు చెప్పినట్లు నేను చేస్తాను ప్రభువా నీ చిత్తం మీద. 10 అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలనని అడుగగా ప్రభు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళము, అక్కడ నీవు చేయుటకు నేను నియమించబడిన అన్నీ నీకు చెప్పబడి ఉన్నవి నాతో చెప్పాను అనేను. సరే దమస్కులో ఆయన ప్రత్యక్షం ఆయన ప్రభు ప్రత్యక్షమయ్యాడు, ఆయన వెళ్ళమని చెప్పాడు, అక్కడికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన పొరలన్నీ వెళ్ళిపోయాయి. తర్వాత అక్కడి నుంచి దేవుడు వాడుకోవడం ప్రారంభించాడు. 21:1 అక్కడ రాయబడింది, అందుకు ఆయన వెళ్ళుము నేను దూరముగా అన్ని జనముల ఎదుట నిన్ను పంపుదునని నాతో చెప్పాను. దేవుడు ఒక ప్రత్యేక పరుచుకున్నాడు, బలమైనటువంటి ప్రణాళిక వేశాడు. 3 కాంటినెంట్స్ 3 రకాల ఖండాలకి సువార్తను ప్రకటించాడు పౌలు గారి ద్వారా. పౌలు గారు లేచి లేవడం వల్ల వచ్చిన ఆశీర్వాదం, లోబడ్డం వల్ల వచ్చే ఆశీర్వాదం ఈరోజు ఎంత అద్భుతంగా అనేక ఆయన ఒక పట్టణానికి వెళ్తే ప్రతి గల్లీ గల్లీకి ఆయన సహవాసాలు కట్టుకుంటూ వెళ్ళిపోయాడు, శిష్యులు చేస్తూ వెళ్ళిపోయాడు. అలా 3 ఖండాలకు వ్యాప్తి చెందింది. ఈరోజు మనం ఏం చేయాలంటే సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఈ సహవాసాలు నార్త్ ఇండియాలో కూడా కట్టబడాలి. నార్త్ ఇండియాలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ప్రభు దగ్గరికి రావాలి, ఆయా డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రభు దగ్గరికి రావాలి. పౌలు గారు వలె అనేక మందికి ఆశీర్వాదకరంగా నువ్వు నన్ను జీవించాలి. దేవుని వాక్య గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది. ఈరోజు ఎలా జీవిస్తున్నా? ప్రభు మాట్లాడాడు, ప్రభు మాట్లాడాడు. ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు పౌలులాగా జీవిస్తున్నామా? ఆలోచించాలి అన్న సమయం తీసుకొని థ్యాంక్ యూ అన్నా.